అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరాందస్రుతిహరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురలిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినో భావయామి పవమాననందనం అందరూ చెప్పండి. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ కాలంలో రామకథ విస్తారంగా ప్రచారం చెయ్యబడాలి, అనగా రామకథని చదవాలి, చెప్పాలి, వినాలి. రామనామస్మరణం దశ దిశలా మారుమ్రోగాలి. ఈ రామనామం నిరంతరం తింటున్నా, తిరుగుతున్నా, తాగుతున్నా, సర్వకాల సర్వావస్థల్లో రామారామ అలా అనవలసింది. అంటే కలి ప్రభావం తొలగుతుంది. రాముడి వల్ల లాభం ఏమిటి? రామాత్రస్యతి కాలభీమ భుజగో. రాముడి వల్ల కాలము అనబడే, మృత్యుదేవత అనబడే ఒక భయంకర సర్పం ఉడికి పారిపోతుంది. మృత్యువుని ఎవరూ తప్పించుకోలేం, కానీ రాముడి నామస్మరణ చేస్తే మృత్యువుకి లొంగిపోయే ఈ మానవ శరీరం మళ్ళీ పొందవలసిన అవసరం ఉండదు, పునర్జన్మ ఉండదు. ఈ రామాయణం మనకు గొప్ప సూచన చేసింది. రాముడు ఏమైనా అడవికి వెళ్ళి తీరుతానన్నాడు కదా. సరే, నా కుమారుడు దృఢ నిశ్చయం చేసుకున్నాడు, తండ్రి అన్నాడు, ఆ మాట నిలబెట్టాలి, తండ్రికి మాట ఇచ్చాను, నిలబెట్టుకోవాలి అని నా కుమారుడు సంకల్పం చేశాడు. దీనికి దృఢ సంకల్పం అని పేరు అన్నమాట. సత్యవాక్యో దృఢవ్రత అని రాముడికి దృఢవ్రతుడని పేరు. సాధారణంగా ఒక నిర్ణయం తీసుకుంటే ఇంకా ఆ నిర్ణయం నుంచి వెనక్కి రాడు ఆయన. ఎందుకని, అంత ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుంటాడు ఆయన. క్షణికోద్రేకంతో నిర్ణయం తీసుకోడుగా. కొంతమంది ఉంటారు, ఇవాళ ఈ నిర్ణయం తీసుకుని మనవాళ్ళు మార్చుకుంటారు. కానీ రాముడు నిర్ణయం తీసుకునే ముందే బాగా ఆలోచిస్తాడు. ఆలోచించిన తర్వాత ఆ సంకల్పం చేస్తాడు. చేశాడా, ఇక ఆ పని చేసి తీరవలసిందే. తండ్రి తనతో డైరెక్ట్గా చెప్పలేదు కదా, పినతల్లి చెప్పింది కదా, అప్పుడు కూడా పాటించాలని కొందరు అన్నారు. ఆ మాట నిజమని తండ్రి ఒప్పుకున్నాడు కదా, ఏడుస్తున్నాడు కదా ఆయన. కాబట్టి ఆయన నోటితో చెప్పక్కర్లా, ఆయన వాక్కు పక్కనున్నవాడు చెప్పింది తప్పు అని తండ్రి ఖండించలేదు అక్కడ. కాబట్టి విషయం అర్థమైంది ఆయనకి. అందువల్లే వనవాసానికి వెడతానన్నాడు. ఇది దృఢవ్రతం. ఈ దృఢవ్రతమును ఎవరు చెప్పినా ఆయన మార్చుకోడు. సంకల్పించాక ఇక ఆయన వెనక్కి రాడని గ్రహించాడు ఆయన. అందువల్ల అందరికీ ఆ విషయం తెలిసింది కనుక కౌశల్య కూడా ఏమంది, సరే నాయన నువ్వు ఇంత కఠినముగా ఒక నిర్ణయం తీసుకొని దానినే ఆచరణలో పెడతానన్నాక ఇంకా నేను కాదు అనకూడదు. నువ్వు చెప్పినట్టే నువ్వు అడవికి విడదువుగాక, నేను ఇక్కడే ఉండి మీ నాన్నగారిని జాగ్రత్తగా చూసుకుంటాను అని అప్పటి వరకు ఏడ్చింది కనుక కన్నీళ్లు తుడుచుకుంది. ఈ సర్గ చాలా గొప్పది. ఇప్పుడు చెప్పబోయే సర్గని అక్షరం విడిచిపెట్టకుండా వినండి. ఇది ఒక అద్భుతమైనటువంటి రక్షాస్తోత్రం. రాముడంతటి పరమాత్ముడు అడవి కడుతుంటే ఆయనకి శుభం కలగడం కోసం వాళ్ళమ్మ చేసినటువంటి స్తోత్రం. ఒక ముక్కలో చెప్పాలంటే రాముని కోసం చేయబడిన రక్షాస్తోత్రం. ఇది నిజమైన రామరక్షాస్తోత్రం. ఈ స్తోత్రం చేయడానికి ముందు కూడా మీకు ఒక సూచన చేయాలి. ఆడవాళ్ళు ఆచమనం చేయరని కొందరు, ఆడవాళ్ళు ఇటువంటి రక్షా కవచాలు పఠించకూడదని కొందరు, ఇలా ఎవరికి తోచినో వాళ్ళు చెప్పారు. అవన్నీ ఒట్టి అబద్ధము అని రామాయణం నిరూపించింది. ఆడేమిటి మగవేమిటి, కుమారుణ్ణి ఆశీర్వదించడానికి ఆచమనము చేసి సంకల్పం చెప్పి గొప్ప గొప్ప రక్షాస్తోత్రములు స్త్రీలే చెయ్యాలి అని రామాయణం భాగవతం కూడా చెప్పాయి. రామాయణంలో కౌశల్య రాముడికి రక్షా కవచం చదివింది, భాగవతంలో యశోద కృష్ణుడికి చదివింది. చదివిన వాళ్ళంతా స్త్రీలే కాబట్టి ఎవరో ఏదో అన్నారని పట్టించుకోకండి. నిశ్చింతగా మీరు చేసుకునే స్తోత్రాలు మీరు చెయ్యండి. కాకపోతే చేసే ముందు ఒక నియమం ఏమిటంటే శుచిగా ఉండి మాత్రమే ఇలాంటి స్తోత్రాలు చేయాలి. రక్షా కవచాలు చదివేటప్పుడు గొప్ప గొప్ప స్తోత్రములు, ఆ స్తోత్రముల వల్ల పిల్లలు బాగుపడాలి, పిల్లలకి ఏ విధమైన గండం ఉండకూడదు అనుకున్నప్పుడు మనిషి ముందు శుచి కావాలి. శుచి ఎందుకు అవ్వాలి అంటే ఏడ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. ఈ కన్నీళ్ళు కళ్ళు దాటి ఒంటి మీద ఎక్కడ పడినా వాడు అశుచి అని శాస్త్రం. బృహస్పతి శుచికి అశుచికి ఉన్న తేడా చెప్పాడు. అలాగే మనుస్మృతిలో కూడా ఈ విషయం ఉంటుంది. మంత్రశాస్త్రాలన్నీ ఇవి చెప్పాయి. అందుకే రామాయణానికి మంత్రశాస్త్రాలతో సంబంధం ఉంటుంది కనుక స్వప్నాధ్యాయం కానీ మంత్రశాస్త్రం కానీ ఇవి తెలియకుండా కొన్ని ఘట్టాలు చెప్పొద్దని మన పెద్దలు చెప్పేవారు. అవి కూడా చదవాల్సింది. మంత్రశాస్త్రంలో ఒక నియమం ఏంటంటే, నాయనలారా మీరు ఎక్కువ వేడ్చినప్పుడు మీ కన్నీళ్ళు ఈ కను కొలుకులు మించి కిందకు వచ్చి మీ వక్షస్థలం మీద పడినా లేక కన్నీళ్లు చేతితో తాకినా మీరు అశుచి అవుతారు, అశుభ్రత కలిగిన వాళ్ళు అవుతారు. అలాంటి వాళ్ళు రక్షాస్తోత్రములు చెయ్యకూడదు. అప్పుడు ఏం చెయ్యాలి, ఈ కన్నీళ్లు తుడుచుకొని చేతులు కడుక్కోవాలి, ముఖం కడుక్కోవాలి, ఆచమనం చెయ్యాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని మూడు పర్యాయములు ఆచమనం చెయ్యాలి. ఆచమనం ఎప్పుడెప్పుడు చెయ్యాలి అంటే అన్నం తిన్నావు, తిని తర్వాత ఏ గుళ్ళోకి వెళ్ళాల్సి వచ్చింది, లేదా దారిలో ఎక్కడో పురాణం వినవలసి వచ్చింది, అలాంటప్పుడు అన్నం తిన వెంటనే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మూడుసార్లు ఆచమనం చేసి అప్పుడు మీరు పురాణం వినొచ్చు, అప్పుడు మీరు గుళ్ళోకి వెళ్ళచ్చు. లేదా మలమూత్ర విసర్జనకు వెళ్ళాం, మూత్ర విసర్జనకు వెళ్ళిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి అప్పుడు మాత్రమే గుళ్ళోకి వెళ్ళాలి. అలాగే కన్నీళ్ళు వచ్చినప్పుడు కూడా అంతే, తుడుచుకోవాలి. చీది చేతులు పాడైపోయినప్పుడు కొంతమంది దిక్మాలిన చీదుళ్ళు కదా, ఎప్పుడు చూసినా చీదుళ్ళే, మరి ఏమిటో ఈ కలియుగంలో అనమాట. హచ్చి హచ్చి అండం, దానికి గల కారణం వాతావరణం అంతా కాలుష్యం అయిపోయింది, అందరికీ ఇంచుమించుగా కఫం పట్టేస్తుంది. అందువల్ల వచ్చే ముందు ఓ ముమ్మారు చీదిన తర్వాత చేతులు కడుక్కొని ఆచమనం చేసి మాత్రమే మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోవాలి. పురాణం మధ్యలో చీదినప్పుడల్లా ఆచమనానికి లేవకండి, లేనిపోను గొడవ. కాబట్టి పురాణం వింటున్నప్పుడు మధ్యలో సమస్య కాదు, కానీ గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టేటప్పుడు మాత్రం మళ్ళీ ఆచమనం చెయ్యాలి. ఇవన్నీ నియమములు, లేకపోతే మనం అశుచిలుగా ఉంటాం. ఆచమనం చేయడానికి నీళ్లు లేవండి అంటే నీళ్లు ఎందుకు ఉండటంలా ఉంటాయి, తెచ్చుకోండి. అందుకే మరి వాటర్ బాటిల్స్ కొనుక్కుంటారు కదా, కొంచెం నీళ్లు చేతిలో పోసుకుని ఆచమనం చేయండి, మరి తప్పదు. ఇప్పుడు ఇంకో సూచన చెయ్యాలి. ఏమండి మేము వాటర్ బాటిల్ పెట్టుకెళ్ళాం, చీటికి వాటికి చీత్తాం, లేదా ఏవో అశుచి పనులు చేస్తాం, అయినా మేము పురాణం వినాలనుకుంటున్నాం, గుళ్ళోకి వెళ్ళాలనుకుంటున్నాం, అప్పుడు ఏం చెయ్యాలి, దానికి భస్మస్నానం చెప్పారు. ఎంత విభూతి పూసుకుంటే వాడు నిత్య శుచి, భస్మేన నిత్య శుచిహి, భస్మముతో నిత్య శుచి అవుతాడు అని శాస్త్రం. కాబట్టి కొన్ని కొన్ని ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. అందుకే విభూతి పెట్టుకొచ్చేసారంటే, లేదా ఊర్ధ్వపుండ్రములు వైష్ణవనామములు పెట్టుకున్నారంటే, అప్పుడు మీరు ఒకవేళ కాళ్ళు కడుగుకోకపోయినా ఆచమనం చెయ్యకపోయినా మీరు శుచులైపోతారు. ఇక్కడ కౌశల్య కూడా ఉపస్పృశ్య జలం శుచిహి, ఆవిడ శుచి అయ్యింది. అవడానికి ముందు ఏం చేసింది? జలం నీటిని ఉపస్పృశ్య ముట్టుకుంది. నీళ్లు ముట్టుకోవడం అంటే ఏమిటి? ఇది కూడా చెప్పాలి మీకు. ఇవన్నీ చెప్పకపోతే, ఈ ధర్మసూక్ష్మాలు తెలియకపోతే రామాయణం అన్న దండగా మన బతుకు. అప్పుడప్పుడు మన వాళ్ళు చూసారా, అర్చక స్వాములు పురోహితులు నీళ్లు ముట్టుకోండి అంటారు. నీళ్లు ముట్టుకోండి అంటే చెంబులు చెయ్యట్టడం అనే, అది కాదు సుమా. చాలామంది చేసే మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, నీళ్లు ముట్టుకోండి అనగానే వాడి పక్కన ఓ పంచపాత్ర ఉంటుంది, అందులో ఇలా చేయి ముంచేస్తాడు, మళ్ళీ ఆ నీళ్ళు ఏమో ఆచమనం చేస్తాడు. ఆ నీళ్లు మనకి తీర్థంగా ఇవ్వకూడదు. కాబట్టి మన పురోహితులు చెప్పిన మాట మీరు శ్రద్ధగా వినండి, వాళ్ళు చెప్పిన దాన్ని ఆచరించండి, వాళ్ళు చెప్పేందుకు కొంచెం వినాలి. మనం కబుర్లు చెప్పుకొని వాళ్ళనేమో పూచిక పుల్లల్లో తీసి పక్కన పెడితే ఏం ఉపయోగం లేదు. ఉపస్పృశ్య అంటే నీళ్లు ముట్టుకొనుట అనగా ఆచమనము చేయుట అని అర్థం అనమాట. ఎప్పుడైనా నీళ్లు ముట్టుకోండి అన్నారంటే ఆచమనం చెయ్యాలి. మూడు పర్యాయములు నీళ్లు చేతిలోకి తీసుకుని తాగాలి. ఆ తాగడం కూడా ఎన్ని నీళ్లు తీసుకోవాలి? చేతి నిండా నీళ్లు పోసుకుని కింద కారిపోతూ ఉండగా బర్ర అని కాఫీ తాగినట్టు తాగకూడదు. చాలా స్వల్పముగా నీళ్లు తాగాలి. అందుకే మన పెద్దలు చేతిలో ఒక మినప గింజ వేసుకోండి, ఓ మినుపు గుండు, ఆ గుండు మునగడానికి ఎన్ని నీళ్లు అన్ని నీళ్లు తీసుకోండి. అంటే తక్కువ నీళ్లు తీసుకుని తాగండి. ఆచమనం పేరు చెప్పి ఫుల్ బాటిల్ లాగేయకూడదు. మొత్తం సీసా నీళ్ళన్నీ మంచి నీళ్ళన్నీ. మళ్ళీ దిక్కుమాలు కూడా ఫుల్ బాటిల్ అన్నారు లేకుండా అయిపోయింది ఈ మధ్యన. ఆ శబ్దాలు కూడా అసభ్యంగా వాడేస్తున్నారు, దాంతో ఏం చేయాలో తెలియట్లేదు అనమాట. ఏ శబ్దం వాడితే ఏమవుతుందో తెలియదు. నిజానికి తద్దినం అనే పదం భారతంలో రామాయణంలో 100 సార్లు వాడతారు. తత్ ఆ దినం, రోజు ఆ రోజు అంటే పుట్టినరోజులు కూడా తత్ దినం, ఆ పుట్టినరోజు అని చెప్పచ్చు. కానీ వాళ్ళ తద్దినం అంటే కేవలం పితృకార్యాలకు వాడేయడం మొదలుపెట్టాం. ఇలా చాలా పదాలు మారిపోయాయి అనుకోండి. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఎప్పటికప్పుడు మనిషి ఉపస్పృశ్య అంటే ఆచమనము చేయుట అని అర్థం అన్నమాట. కౌశల్య ఆచమనం చేసింది, శుచి అయ్యింది, ఆ తర్వాత రాముడికి తిరిగింది. మంగళ అని రామస్య చకార, రాముడికి మంగళములు పలికింది అంటే ఆశీస్సులు పలికింది. ఈ స్తోత్రం జాగ్రత్తగా వినమన్నాను కదా, ఒక్కసారి మొత్తం అంతా చదివేస్తాను, కొంచెం ఓపిక్గా వినేయండి. అన్ని శ్లోకాలు ముందు చదివేశానుకోండి, ఆ తర్వాత మీరు అర్థం తెలుసుకుందరు. కానీ స్తోత్రములు వచ్చినప్పుట ఏ శ్లోకానికి ఆ శ్లోకం చెప్పకుండా మొత్తం స్తోత్రం చదివేస్తే మీరంతా మహాపుణ్యాత్తులు అవుతారు. నిత్యం శుభములు జరుగుతాయి, నమ్మి వినండి అంతే. నశక్యసే వారయుతుం గచ్చేదానీం రఘూత్తమ శీఘ్రంచ వినివర్తస్వ వర్తస్వ చ సతాంక్రమే యం పాలయసి ధర్మం త్వం ధృత్యా చ నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్వాం అభిరక్షతు ఏభ్య ప్రణమసే పుత్ర చైత్యేష్వాయతనేషు చ తే చ త్వామభిరక్షంతు వనే సహ మహర్షిభిః యాని దత్తాని తేస్త్రాణి విశ్వామిత్రేణ ధీమత తాని త్వామభిరక్షంతు గుణైః సముదితం సదా పితృశుశ్రూషయా పుత్ర మాతృశుశ్రూషయా తథా సత్యేన చ మహాబాహో చిరంజీవాభిరక్షితః సమిత్కుశ పవిత్రాణి వేద్యశ్చాయతనాని చ స్థండిలాని చ చిత్రాణి శైలాః వృక్షాః క్షుపాః హ్రదాః పతంగాః పన్నగాః సింహాః త్వాం రక్షంతు నరోత్తమ స్వస్తి సాధ్యా చ విశ్వే చ స్వస్తి సాధ్యాశ్చ విశ్వే చ మరుతశ్చ మహర్షయః స్వస్తి ధాతా విధాతా చ స్వస్తి పూషా భగోర్యమా లోకపాలాశ్చ తే సర్వే వాసవ ప్రముఖాస్తథా ఋతవశ్చైవ పక్షాశ్చ మాసాః సంవత్సరాః క్షపాః దినాని చ ముహూర్తాశ్చ స్వస్తి కుర్వంతు తే సదా స్మృతిర్ధృతిశ్చ ధర్మశ్చ పాంతు త్వాం పుత్ర సర్వతః స్కందశ్చ భగవాన్ దేవః సోమశ్చ స బృహస్పతిః సప్తర్షయో నారదశ్చ తే త్వాం రక్షంతు సర్వతః యాశ్చాపి సర్వతః సిద్ధాః దిశశ్చ స దిగీశ్వరాః స్తుతా మయా వనే తస్మిన్ పాంతు త్వాం పుత్ర నిత్యశః శైలాః సర్వే సముద్రాశ్చ రాజా వరుణయేవ చ ద్యౌః అంతరిక్షం పృథివీ నద్యః సర్వాః తథైవ చ నక్షత్రాణి చ సర్వాణి గ్రహాశ్చ సహ దేవతాః అహోరాత్రే తథా సంధ్యే పాంతు త్వాం వనమాశ్రితం ఋతవశ్చైవ షణ్మాసాః ఋతవశ్చైవ షట్పుణ్యామాసాః సంవత్సరాస్తథా కళాశ్చ కాష్ఠాశ్చ తథా తవ శర్మ దిశంతు తే మహావనే విచరతో మునివేషస్య ధీమతః తవాదిత్యాశ్చ దైత్యాశ్చ భవంతు సుఖదాః సదా. రాక్షసానాం పిశాచానాం రౌద్రాణాం క్రోరకర్మణాం క్రవ్యాదానాం చ సర్వేషాం మా భూత్ పుత్రకతే భయం ప్లవగాః వృశ్చికాః దంశ్యాః మశకాశ్చైవ కాననే సరీసృపాశ్చ కేటాశ్చ మా భూవన్ గహనే తవ మహాద్వీపాశ్చ సింహాశ్చ వ్యాఘ్రాః రుక్షాశ్చ దంష్టినః మహిషాః శృంగిణో రౌద్రాః నతే ద్రుహ్యంతు పుత్రక నృమాంసభోజనా రౌద్ర ఏ చాన్యే సత్వజాతయః మా చత్వాం హింసిషు పుత్రమయా సంపూజితాస్త్విహ ఆగమాస్తే శివాస్సంతు సిద్ధ్యంతు చ పరాక్రమాః సర్వ సంపత్తయే రామ స్వస్తిమాన్ గచ్చ పుత్రక స్వస్తితే స్వంతరిక్షేభ్యః పార్థివేభ్యః పునః పునః సర్వేభ్యశ్చైవ దేవేభ్యో ఏ చ తే పరిపంథినః గురుస్వామశ్చ సూర్యశ్చ ధనదోథయమస్తథా పాంతు త్వామర్చితా రామ దండకారణ్యవాసినం అగ్నిర్వాయుః తథా ధూమో మంత్రాశ్చ ఋషిముఖాచ్యుతాః ఉపస్పర్శన కాలే తు పాంతు త్వాం రఘునందన సర్వలోక ప్రభుర్బ్రహ్మ భూతభర్తా తథర్షయః ఏ చ శేషాసురాస్తే త్వాం రక్షంతు వనవాసినం ఇతి మాల్యైః సురగణాన్ గంధైశ్చాపి యశస్విని స్తుతిభిశ్చానురూపాభిః ఆనర్చాయతలోచనా జ్వలనం సముపాదాయ బ్రాహ్మణే నమహాత్మనాహావయామాస విధినా రామమంగళకారణాత్ ఘృతం శ్వేతాని మాల్యాని సవిధ శ్వేతసర్షపాన్ ఉపసంపాదయామాస కౌసల్యా పరమాంగనా ఉపాధ్యాయ సవిధినా హుత్వా శాంతిమనామయం హుతహవ్యావశేషేణ బాహ్యం బలిమకల్పయత్ మధుదధ్యక్షతృతైః స్వస్తి వాచ్యద్విజాంస్తతః వాచయామాస రామస్య వరే స్వస్తేన క్రియాః తతస్తస్మై ద్విజేంద్రాయ రామమాతా యశస్విని దక్షిణాం ప్రదదౌ కామ్యాం రాఘవం చేదమబ్రవీత్ యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవత్తత్తే భవతు మంగళం యన్మంగళం సువర్ణస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం అమృతోత్పాదనే దైత్యాన్ ఘనతో వజ్రధరస్య యత్ అదితిర్మంగళం ప్రాదాత్తత్తే భవతు మంగళం త్రీన్ విక్రమాన్ ప్రక్రమతో విష్ణోరవితేజసః యదాసీన్మంగళం రామ తత్తే భవతు మంగళం ఋతవస్సాగరాద్వీపా వేదాలోకా దిశశ్చ తే మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా. ఇది అత్యద్భుత రామరక్షా స్తోత్రం. నేను చెప్పాను కౌసల్య రాముడి కోసం చేసింది, కానీ నిజానికి రాముడు అంటే మనందరం, మనందరం పరమాత్మ స్వరూపులమే. ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉన్నాడు. మనం కూడా పుట్టాక అనేక సుఖాలు దుఃఖాలు అనుభవిస్తున్నాం, కష్టాలు అనుభవిస్తున్నాం, ఉన్న ఊరు విడిచిపెట్టి వేరే ఊళ్ళకు వెడుతున్నాం, ప్రయాణాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు మనకి నిత్యం విజయం లభించాలి. అనేకమైన విఘ్నములు కలిగించేటటువంటి భూతాలు, కష్టాలు కలిగించే మనుషులు, కష్టాలు కలిగించే రాక్షసులు, వీళ్ళంతా పటాపంచలైపోవాలి. మీకు నాకే కాకుండా ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణికి కష్టం కలిగించేవాడు ఎవడో ఒకడు ఉంటాడండోయ్. ఒక దౌర్భాగ్యుడు, ఒక దిక్కుమాలిన వాడు లేకుండా మనం ఉండలేమట. అందువల్ల ఇటువంటి కష్టాల్లోంచి బయటపడడం కోసం ఆవిడ చేసిన ఒక అపూర్వ స్తోత్రం ఇది. నేను చెప్పాను, మీరు నమ్ముతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ స్తోత్రమును భక్తితో పారాయణము చేసుకున్న వాళ్ళకి ఎటువంటి కష్టములున్నా తొలగిపోతాయి, ఎటువంటి దుఃఖములున్నా తొలగిపోతాయి, వాళ్ళ శత్రువులు సమూలంగా నాశనమైపోతారు, శత్రు పేడ తొలగిపోతుందన్నమాట, శత్రువులు మిత్రులు అవుతారు. ఇంతెందుకు ఒక్కొక్కప్పుడు మనం ప్రయాణానికి పెడతామే, ఆ ప్రయాణాల్లో తెలియకుండా వచ్చే కష్టాలు ఉంటాయి. ఏమో ఏం చెప్పగలుగుతామండి? ఈ మధ్యన ఒక ఆయనేమో కారులో పెడుతుంటే కారు తిరగబడిపోయిందట, సూర్యాపేట దగ్గర, విజయవాడ పెడుతున్నట్ట కారులో సూర్యాపేట దగ్గర ఏకంగా తిరగబడిపోయింది కారు. అలాంటప్పుడు మన ప్రాణాలు మనకి దక్కాలి. ఏమో మన పిల్లలు ఏ టైంలో ఏ గండంలోకి పెడతారో, ఎప్పుడు ఉద్యోగాల్లో ఏ ఇబ్బందులు వస్తాయో మనకి తెలియదు. మానవుడు అన్నాక ఇబ్బంది లేకుండా ఉండడం, ఆ ఇబ్బందులన్నీ తొలగడానికి ఈ స్తోత్రం చాలా అవసరం. అందులో ముఖ్యంగా చిన్నపిల్లలకి 8 ఏళ్లలోపు ఈ స్తోత్రం చదివించండి, వినిపించండి వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి ఏమిటి, అన్ని గండాలు తొలగిపోతాయి, విద్యాభివృద్ధి కలుగుతుంది. చాలా గొప్ప స్తోత్రం. ఇంక దీని గురించి అన్నీ నేను చెప్పడానికి వీలు కానండి. మహామహిములు కలిగిన స్తోత్రం కనుక నేను వర్ణించక్కర్లేదు. మీరు దీన్నంతా విన్నారు. ఈ స్తోత్ర ప్రభావం వల్లే రాముడు చెప్పాడు, ఈ స్తోత్ర ప్రభావం అంటే కౌశల్య నా కోసం చేసిన స్తోత్ర ప్రభావం వల్లే నేను రావణుని వధించగలిగాను, నా భార్య నాకు దక్కింది, నా సంపదలు నాకు తిరిగి వచ్చాయి, అరణ్యవాసం అనే భయంకర వాసం నాకు మంగళవాసం అయ్యింది, శుభం కలిగించింది అంటాడు ఆయన. అంత గొప్పది. ఇప్పుడు ఆవిడేమంది, రామా నువ్వు ఈ 14 సంవత్సరాలు వనవాసం చెయ్యి, పెద్దలు నడుచుకున్న మార్గంలో నడుచుకో, నిన్ను నేను దీవిస్తున్నాను, నువ్వు ధర్మాత్ముడివి, నీ ధర్మం నిన్ను ఎప్పుడూ కాపాడుగాక. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను రక్షించేది ముందు ధర్మమే, ధర్మమే నిన్ను కాపాడుతుంది. ధర్మం తప్పిన వాణ్ణి ఈ సృష్టిలో ఎవ్వరూ కాపాడలేరు. నీవు ధర్మాత్ముడివి, నిన్ను ధర్మం రక్షించుగాక. అడవి కొడుతున్నప్పుడు నిన్ను ఎవరెవరు రక్షించాలో చెబుతున్నాను విను. రాముడికి ఒక నియమం ఉందిటండోయ్, రోజు 4 రోడ్ల కోడళ్ళు ఉంటాయి కదా, చౌరాస్తాలంటారు, చౌరాస్త జంక్షన్స్, ఇలాంటి 4 రోడ్ల కోడల్లో పూర్వం చిన్న చిన్న విగ్రహాలు పెట్టేవారు. మీరు ఇప్పటికి కూడా చూడండి, మీరు ఆ శంకర మఠం వైపు పెడుతున్నప్పుడు, లేకపోతే ఆ విద్యానగర్ నల్లకొంట పెడుతున్నప్పుడు 4 రోడ్ల కోడల మధ్యలో అమ్మవారి విగ్రహాలు ఉంటాయి. అవునా? గ్రామదేవతలు ఉంటారు, రేణుకామాతని, ఎల్లమ్మని, మా ఒళ్ళమ్మని, మారెమ్మని, ఈ దేవతలందరికీ రాముడు దండం పెట్టాడండి. నేను అండం కాదు, మీరు చూడండి 25వ సర్గంలో 4వ శ్లోకంలో చెప్పారు, చైత్యేషు ఆయతనేషు చ ప్రణమస్యే పుత్ర ఏభ్యః తేచ త్వాం అభిరక్షంతు. చతుష్పథాలు 4 రోడ్ల యొక్క జంక్షన్స్లో ఉన్నటువంటి మందిరములకు నీవు నమస్కరిస్తున్నావు, నీ చేత నమస్కారాలు అందుకుంటున్న ఆ దేవతలు నిన్ను అరణ్యవాసానికి వెడుతున్నప్పుడు రక్షించుదరుగాక. నువ్వు రోజు గుళ్ళకు పెడుతూ ఉంటావు, ఆలయాలకు కూడా పెడతాడు ఆయన, ఆలయాలలో ఉన్న దేవతలంతా నిన్ను రక్షించురుగాక. అంటే ఇక్కడ ఆవిడ మనకు చెప్పకుండానే ఏం చెప్పిందనమాట, రాముడు గుడి కనపడితే నమస్కరించకుండా వెళ్ళాడు. ఆయనకి గుడి బడి రెండు చాలా ఇష్టం. బడి వెళ్ళాడు, వెళ్ళి ఆ బడిలో ఉన్న గురువులకి నమస్కరించాడు, ఆయన గుడికి వెడతాడు. మళ్ళీ గుళ్ళల్లో కూడా పెద్ద పెద్ద గుళ్ళకి అందరూ పెడుతున్నాం, చిన్న చిన్న గుళ్ళకి వెళ్ళటం లేదట. చిన్న గుళ్ళు అంటే లోపు ఉన్నవాడు మనకి, ఇందులోంచి బయటపడండి అని చెప్పాడు రాముడు మనకి చెప్పకుండానే ఈ శ్లోకంలో. అంటే ఒక్కొక్కప్పుడు ఎంతే ఉంటుంది గుడి, కానీ వెడుతున్నప్పుడు ఒక నమస్కారం చెయ్యి, అందులో ఉన్న ఒక అపార దివ్యశక్తి, దేవతాశక్తి నిన్ను ఎక్కడికి వెళ్ళినా కాపాడదు. అందరం తిరుపతి వెళ్ళిపోతుందని అందరూ ఇంకొక గొప్ప ఆలయానికి వెడితేలాగా. అనేక ఆలయాలు ఉన్నాయి, పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళలేనప్పుడు ఈ చిన్న ఉపాలయాలకు కూడా వెళ్ళాలన్నమాట. అందువల్ల ఇప్పుడు మీరేం చేయాలన్నమాట, మన కృష్ణాలయానికి కూడా వెళ్ళాలి. ఈయనే మధురలో బృందావనంలో ఉన్న కృష్ణుడు అనుకోవాలి. ఎంత గొప్ప శ్లోకం అండి, ఒక్క శ్లోకంలో అంతంత ఇముడుస్తాడు ఆయన. నేను అందుకే చెబుతున్నాను, ఒక్కొక్క శ్లోకానికి నేనే కనుక నిజంగా పూర్తిగా వ్యాఖ్య చేసి చెబితే నాకు మొత్తం రామాయణానికి మినిమం 2 ఇయర్స్ పడుతుంది, మినిమం. మ్యాక్సిమం పక్కన తీసేద్దాం. రాముడు 4 రోడ్ల కోడళ్లలో ఉన్న ఆలయాలకి వెళ్ళి నమస్కరిస్తాడు, మామూలు మందిరాలకి దేవాలయాలకు వెళ్ళి నమస్కరిస్తాడు. ఆయన చేత నమస్కారాలు వాళ్ళు అందుకున్నారు. వాళ్ళంతా ఇప్పుడు నువ్వు అడుగు పెడుతున్నప్పుడు నిన్ను రక్షించదరగాక. ఒక్క దండం దేవుడికి పెడితే ఆయన ఎప్పుడు విడిచిపెట్టడండో, మనం దేవతలకి తెలుసో తెలియకో ఒక్కసారి వచ్చో నమస్కారం చేస్తే ఆయన ఏం చేస్తాడు, ఒరే వేళాకోళమునకైనా, లేక పురాణం వినడానికి వచ్చేటప్పుడు పక్క వాళ్ళు చూస్తారనైనా, లేక నిజంగా భక్తితో అయినా నా విగ్రహములకు నమస్కరించావు, నేను మట్టి విగ్రహం అనుకుంటున్నావు, లేక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం అనుకుంటున్నావు, నేను మట్టి కాదు గట్టి, నిన్ను పట్టి రక్షిస్తానంటాడు. ఒక నమస్కారం ఆయనకి చేస్తే అది ఏమి అర్థం కాదట. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కూడా ఒకవేళ బ్యాంకు దివాళా తీస్తే ఫిక్స్డ్ డిపాజిట్ పోవచ్చు కాక, కానీ భగవంతుడికి మాత్రం నమస్కారం చేస్తే అది ఉట్టుట్టి బ్యాంక్ కాదు, నిజమైన గవర్నమెంట్ బ్యాంక్, అసలు రిజర్వ్ బ్యాంక్. అదే అది ఎప్పుడు మనల్ని రక్షించి తీరుతుంది. ఇంకా మహానుభావుడు విశ్వామిత్రుడు నిన్ను తనతో పాటు పట్టుకు పెడుతూ నీకు అనేక అస్త్రాలు శస్త్రాలు ఇచ్చాడు. ఆ అస్త్ర దేవతలంతా నిన్ను రక్షించెదరుగాక. నాయన, నువ్వు సమిధలు, దర్భలు, పవిత్రాలు, చేతికి ధరించే దర్భలతో తయారు చేసిన ఉంగరాన్ని పవిత్రాలు అంటారండి, ఆ పవిత్రాలు అవన్నీ నిన్ను రక్షించుగాక. ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నాడు, అందుకే నువ్వు వాటిని గౌరవిస్తావు. దర్భకి నమస్కరిస్తాడు ఆయన, దర్భలో దేవతలు ఉన్నారని తెలుసు కనుక. అవన్నీ నిన్ను ఇప్పుడు రక్షించుగాక. ఇంకా సర్పాలు, సింహాలు అన్నీ నిన్ను రక్షించుగాక. నువ్వు చీటికి వాటికి, పర్వతాలకి, వృక్షాలకి నమస్కరిస్తావు. మన భారతీయ సంస్కృతి చాలా గొప్పదండోయ్. ప్రతి కొండలో దేవుడు ఉన్నాడని మన వాళ్ళు కనిపెట్టారు. ప్రతి వృక్షంలో జీవం ఉంది, ఇందులో భగవంతుడు ఉన్నాడని కనిపెట్టారు. వాళ్ళు ఏ జీవిని తక్కువగా చూడరు. నిజంగానే పరమాత్ముడు అంతటా ఉన్నాడు అంటున్నావు. అంతటా ఉన్నవాడు మైకులో లేడా, నాలో లేడా, ఈ ఆసనంలో లేడా, మీలో లేడా? అది మర్చిపోయి మనం ఇక్కడే దేవుడు ఉన్నాడు, అక్కడ లేడంటే వాడంత పిచ్చాడు లేడు. సర్వాంతర్యామి. అందుకే కొన్ని మతాలు ఎక్కడ దెబ్బతింటున్నాయి, మన మతం శాశ్వతంగా నిలబడి తక్కిరో దెబ్బతింటానికి గల కారణం వాళ్ళు మూర్ఖులు. వాళ్ళ మతంలో తప్ప ఇంకెక్కడ దేవుడు లేడు అనుకుంటారు. మనం అలా కాదు, వాడిలో కూడా దేవుడు ఉన్నాడు అంటుంది. రాముడిలో, రావణుడిలో కూడా పరమాత్మను చూస్తాం. అందుకనే మరుద్గణములు, వృక్షములు, వనములు, కొండల్లో కూడా నువ్వు ఉన్నావు పరమాత్మ అని నువ్వు రోజు దండం పెడతావే, వాళ్ళంతా నిన్ను రక్షించదరగాక. అనగా పర్వత దేవతలు, వనదేవతలు, వృక్ష దేవతలు కూడా నిన్ను రక్షించెదరుగాక. వృక్షాల్లో ఉన్న దేవతలకు కొంచెం శక్తి ఉంటుంది, అవి మనకి కొన్ని నిజాలు చెబుతాయి, అప్పుడప్పుడు ఆహారం పెడతాయి. కొండలకు కూడా అధిష్టాన దేవతలు ఉంటారు. వెంకటాచలం ఉంది, ఆ వెంకటాచలానికి అధిష్టాన పురుషుడు ఉన్నాడు, శేషాద్రికి అధిష్టాన దేవత ఉన్నాడు, శ్రీశైలం ఆ కొండకు అధిష్టాన దేవత ఉన్నాడు, హిమాలయ పర్వతానికి అధిష్టాన దేవత ఉన్నాడు, వింధ్య పర్వతానికి అధిష్టాన దేవత ఉన్నాడు. వాళ్ళంతా కనపడతారు. కనపడతారని ఎలా చెబుతారంటే, నేను చూశాను కాబట్టి చెబుతున్నాను. మిగతా వాడి సంగతి రాజాడు, నేను నిజంగానే కొన్ని దేవతలు చూశాను. నేను వెంకటాచలం, శ్రీశైలం, హిమాలయ పర్వతం, గంధమాదన పర్వతం, ఈ పర్వతాల్లో ఆ పర్వత పురుషుల్ని, మహాదేవతల్ని చూచి భక్తితో నమస్కరించి వాళ్ళ అనుగ్రహం పొందాను. ఇందులో రవ్వంత అతిశయోక్తి లేదు. అనుక్షణం భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు. అసలు వాసుదేవుడు అనే శబ్దానికి అదే కదండి, వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని భగవద్గీతలో కూడా కృష్ణుడు అదే చెప్పాడు. వాసుదేవుడు అంతటా ఉన్నాడు. వాసుదేవుడు అంటే అర్థం అన్నింటిలో ఆయన ఉంటాడు, ఆయనలో అన్నీ ఉంటాయి. కాబట్టి అన్నిట్లో ఆయన ఉన్నప్పుడు అన్నిటికీ ఒక నమస్కారం చెయ్యి. ఇంకా సాధ్యులు, విశ్వదేవతలు, మరుత్తులు, ధాత, విధాత అనే దేవతలు నిన్ను ఎక్కడికి వెళ్ళినా రక్షించెదరగాక. ఇందులో ధాత అని ఒకడున్నాడు, ఆయనే మనకి చిక్కులు పెడతాడు. మీరు పురాణం వినడానికి బయలుదేరారు పాపం, 6:20 వచ్చేద్దాం ఆయన ప్రార్థన సమయానికల్లా అని బయలుదేరితే ఈ ధాత అన్నవాడు ట్రాఫిక్ జామ్ పెడతాడు. అయ్యే బాబోయ్, ఈ ధాతగాడు ఎంత పని చేశాడురా బాబు, నేను ఏమైనా వెళ్ళాలి అని గట్టిగా అనుకుంటే ఆయన మళ్ళీ జాలిపడి విధాత అన్నవాడు ఒకడు వస్తాడట. ఈ విధాత ట్రాఫిక్ తొలగిపోయేలా చేస్తాడు, మళ్ళీ వచ్చేలా చేస్తాడు. కనీసం 6:20 కాపోయినా 6:40 వచ్చేలా చేస్తాడు. ఈ ధాత పని ఎప్పుడూ చిక్కులు పెట్టడం, కష్టాలు ఇవ్వడం, విధాత పని తొలగించడం. ఆ ఇద్దరూ నిన్ను రక్షించెదరగాక. అంటే ఇప్పుడు పట్టాభిషేకం నుంచి నిన్ను గంటేసింది ధాత, ఆయన మళ్ళీ నీకు పట్టాభిషేకం తిరిగి జరిగేటట్టుగా విధాతని పంపి ఈ చిక్కు తొలగించి 14 ఇయర్స్ అయినా ఇక్కడికి వచ్చేలా చేయుగాక అని అంతరార్థం అన్నమాట. ఇంకా పూషుడు, భగుడు, అర్యముడు అనే పేరుతో సూర్యుడు 12 రూపాల్లో ఉన్నాడు. ఈ ద్వాదశ ఆదిత్యులు నిన్ను సర్వకాల సర్వావస్థల్లో రక్షించదురుగాక. ఇంద్రాది దేవతలు, ఋతువులు, శుక్లపక్షం, కృష్ణపక్షం, చైత్రం వంటి మాసాలు, ప్రభవ వంటి సంవత్సరాలు, పగలు, రాత్రి, ముహూర్తాలు అన్ని చోట్ల నిన్ను రక్షించుగాక. నీకెప్పుడు స్మృతి, ధ్యానం ఉండుగాక, ఏకాగ్రత ఉండుగాక, ధర్మం నిన్ను కాపాడుగాక. కుమారస్వామి, చంద్రుడు, బృహస్పతి, సప్తఋషులు, దేవర్షి నారదుడు నిన్ను రక్షించెదరుగాక. ఇప్పుడు నేను చదివే శ్లోకాల అర్థం ఇప్పుడు చెప్తున్నాను వాటి మీకు. ఇంకా సిద్ధులు అనే గణాలు ఉన్నారు. ఈ సిద్ధులు అనుగ్రహిస్తే మనకి కార్యసిద్ధి అవుతుంది, అందుకే వాళ్ళకి సిద్ధులు అని పేరు. ఆ సిద్ధులు నీకు సర్వకాల సర్వావస్థలలో పనులు జరిగేటట్టుగా తోడ్పడుదురుగాక. ఇంకా దిశలు ఉన్నాయి 10 దిక్కులు. ఎవరెవరు వాళ్ళు? తూర్పు దిక్కుకేమో ఇంద్రుడు అధిపతి, ఆగ్నేయం అగ్ని వల్ల ఏర్పడింది కనుక అగ్ని దానికి అధిపతి. దక్షిణం దిక్కుకి యముడు అధిపతి, నైరుతి దిక్కుకి నిరుతి అనేవాడు అధిపతి, పడమర దిక్కుకి వరుణుడు అధిపతి, వాయవ్యానికి వాయు అధిపతి, ఉత్తరానికి కుబేరుడు అధిపతి, ఈశానమునకు ఈశాన పురుషుడు అధిపతి. అది కాక ఆకాశం, భూమి,
ఈ రెండు దిశలకి నభపురుషుడు, భూమాత వీళ్ళధిపతులు. వీళ్ళంతా నిన్ను సర్వకాల సర్వావస్థల్లో జాగరూకులై రక్షించెదరుగాక. కులపర్వతాలు, సముద్రాలు, నదులు, నదములు, గ్రహాలు, గ్రహదేవతలు, నక్షత్రాలు, సంధ్యలు, దివారాత్రములు నిన్ను రక్షించెదరుగాక. ఋతువులు, మాసాలు, సంవత్సరాల అధిదేవతలు, రెప్పపాటు కాలాలు, కళలు, ఇవన్నీ నీకు సుఖం కలిగించుగాక. ఇంకా దైత్యులు, ద్వాదశాదిత్యులు కూడా నిన్ను కాపాడుదురుగాక. అడవుల్లో క్రూరకర్ములైన రాక్షసులు ఉంటారు, వాళ్ళు మాంసభక్షకులు. వాళ్ళు నరుల్ని తింటారు, గోవుల్ని తింటారు. ఈ నరగోమాంసభక్షం చేసే రాక్షసుల వల్ల, పిశాచాల వల్ల నీకు ఏ భయము లేకుండా శుభం కలుగ్గాక. అడవుల్లో ఇవి కాకుండా మరికొన్ని కష్టాలు ఉంటాయి. పాములుంటాయి, తేళ్లుంటాయి, వానరాలుంటాయి, భయంకరమైన కొన్ని కోతులు చీల్చి చెండాడేస్తాయండో. అడవుల్లో తిరిగేటప్పుడు మనకి కోతుల వల్ల కూడా గండమే, అందులో పండు కోతులు, కొండమొచ్చులు. ఇంక ఇవి కాకుండా ఎంతంత ఈగలు ఉంటాయి, అడవి ఈగలు. వాటిని సంస్కృతంలో దంశములు అంటాం. అవి వాలాయా చర్మం అంతా చీలిపోతుంది, నెత్తురు తాగి వెళ్ళిపోతాయి అవి. ఈ అడవి ఈగలు అంత ప్రమాదకరమైనవి లేవు. ఇవి కాకుండా ఎంతంత దోమలు ఉంటాయి. మామూలు దోమలకే మనం చూస్తున్నాం. పూర్వం దోమలు కూడా ఒకటే ఉండేది, ఇప్పుడు ఎక్కడ చూసినా దోమలు కూడాలే. వీటికి మళ్ళీ జోనల్ ఆఫీసులు, హెడ్ ఆఫీసులు, బ్రాంచ్ ఆఫీసులు ఒకటి కాదు. ఈ దోమలు, కొండపాములు, ఇతర కీటకములు ఇవి కూడా నిన్ను అడవిలో రక్షించగాక. ఎందుకంటే అడవిలో ఉన్న వాళ్ళకి పెద్ద గండం అదే అసలు. ఈ ఏగలు, దోమలు వీటి వల్ల నానాయాతన పడకుండా భగవంతుడు నిన్ను కాపాడుగాక. అడవి ఏనుగులు, సింహాలు, పెద్ద పులులు, ఎలుగుబంట్లు ఇటువంటివి కూడా నిన్ను రక్షించుగాక. నరమాంసం తినే కొన్ని క్రూర మృగాలు అడవిలో ఉంటాయి, అవి నిన్ను హింసించకుండా ఉండుగాక. నీ పరాక్రమం అంతకంతకు అభివృద్ధి అవ్వాలి, నీకు బలం పెరగాలి, తరగకూడదు. ఆకాశంలో ఉండే ప్రాణులు, భూమి మీద ఉండే ప్రాణులు, నీళ్లలో ఉండే ప్రాణులు, గాలిలో ఉండే ప్రాణులు, ఇవన్నీ నీకు శుభం తప్ప హాని కలిగించకుండా ఉండుగాక. దేవగురువు బృహస్పతి ఆశీస్సులు నీకుండుగాక. సూర్యచంద్రుడు, కుబేరుడు, యమధర్మరాజు నా పూజలు అందుకుని నిన్ను అడవిలో రక్షించెదరుగాక. అగ్ని, వాయువు, పొగ, ఋషులు వీళ్ళందరూ నిన్ను రక్షించాలి. పొగ కూడా రక్షించబడుతుంది. ఏంటంటే పొగ అడవుల్లో ఒక్కోసారి చాలా పెరిగిపోతుందండి. అడవుల్లో యజ్ఞముల వల్ల వచ్చే పొగ కళ్ళల్లోకి వెళ్ళిపోతుంది, కాలుష్యం ఏర్పడుతుంది. ఇదే కాక అడవులు తగలబడి భయంకరమైన దావాగ్ని ప్రచురిల్లుతుంది. అప్పుడు కూడా పొగ వచ్చి పొగ వల్ల ముందు చచ్చిపోతారు తెలిసిన. అడవులు తగలబడితే వచ్చే నష్టం ఏమిటంటే అగ్ని వల్ల చావడం కంటే అడవిలో వచ్చే పొగ వల్ల ఉక్కిరి బిక్కిరి అయితే చచ్చిపోతారు. ఇళ్ళు తగలబడుతున్నప్పుడు చాలామంది ఇళ్లల్లో బతికుండి కూడా చచ్చిపోతున్నారు. కారణం ఏంటో తెలిసిన, ఆ ఇంట్లో పొగ ఎక్కువైపోతుంది, ఆ పొగ వల్ల ఆక్సిజన్ అందదు, అందుకని చచ్చిపోతారు. వీధుల్లో పెంట తగలబెడుతూ ఉంటే ఆ పెంట వల్ల మనకు వచ్చే తంట ఏమిటంటే ఆ పొగ వల్ల మనకు ఆక్సిజన్ అందదనమాట. అప్పుడు ప్రాణవాయువు అందక చచ్చిపోతాం. అందుకని ఈవిడ ఆ ధూమము కూడా నీకు ప్రాణవాయువు ఇచ్చుగాక, నిన్ను కాపాడుగాక అని. ఇసు ఎంత గొప్ప ఆలోచన అండి ఆ తల్లిది. వాటన్నిటికీ ఉన్న దేవతల్ని ప్రార్థించిందనమాట. ఇలా ఆలోచించి రాముడికి స్వస్తి యజ్ఞం చేయించింది. అడవికి వెళ్లే ముందు చేయించవలసిన పూజలన్నీ పురోహితులతో చేయించింది. చేయించాక ఇప్పుడు మంగళం పలికింది. నాయన, నీకిప్పుడు మంగళవాక్యములు పలుకుతున్నాను. మంగళం అంటే శుభం అన్నమాట. పూర్వం ఇంద్రుడు వృత్రుడనే రాక్షసుణ్ణి సంహరించాడు. ఆ సంహరించడానికి వెళ్లే ముందు అర్చనలు చేసుకున్నాడు. ఆనాడు ఆయన చేసిన అర్చనల ప్రభావం వల్ల, భగవంతుడైన వాసుదేవుని కృప వల్ల ఆయన వృత్రాసుర సంహారం చేశాడు, తిరిగి స్వర్గరాజ్యాన్ని పొందాడు. ఆనాడు వృత్రుణ్ణి చంపడానికి వెళ్ళేటప్పుడు ఆయనకి కలిగిన మంగళములే నీకు కూడా కలుగ్గాక. అంటే భవిష్యత్తులో నీ శత్రువు నశించిపోయి నువ్వు తిరిగి ఇక్కడికి వచ్చేదవుగాక. ఇక్కడ వృత్రనాశనం అని ఎందుకంది ముందు? వృత్రము అనే శబ్దమునకు మానసిక ప్రవర్తన అని కూడా అర్థం. మీ పిన్నిలో దుర్బుద్ధి పుట్టింది, ఈ దుర్బుద్ధి పోయి తొందరలో నిన్ను వెళ్ళి ఆహ్వానించుగాక అని అంతరార్థం అనమాట. ఎవరికి దుర్బుద్ధి పుట్టకుండా ఉండుగాక. పూర్వం గరుత్మంతుడు వినతకి దాస్యం నుంచి విముక్తి కలిగించడం కోసం అమృతం తేవడానికి స్వర్గానికి వెళ్ళాడు. వినత చెల్లెలు కద్రువ గరుత్మంతుడి పిలిచి అమృతం పట్టుకొచ్చి నాకు మా పిల్లలైన పాములకి నువ్వు ఇచ్చావంటే నీ తల్లికి నీకు దాస్య విముక్తి అంది. అప్పుడు గరుత్మంతుడు స్వర్గానికి వెళ్ళాడు, అమృతం తెచ్చాడు. ఆనాడు గరుత్మంతుడికి కలిగిన శుభమంగళములు నీకు కూడా కలుగ్గాక. పూర్వం దేవతలు, దానవులు కలిసి అమృతాన్ని పాల సముద్రం చిలికి తెచ్చుకున్నారు. ఆనాడు దేవదానవులు అమృతం చిలకడానికి వచ్చిన విఘ్నాలన్నీ తొలగిపోయి వాళ్ళకి చివరికి అమృతం వచ్చింది. అమృతం వచ్చినటువంటి శుభము నీకు కూడా వచ్చుగాక. అంటే సంసారమే ఒక సముద్రం. ఈ సముద్రాన్ని ఇప్పుడు నువ్వు లక్ష్మణుడు చిలుకుతున్నారు. ఈ కష్టాలనేటటువంటి కడలిని మధిస్తున్నారు. ఈ కష్టాలనే సముద్రం నుంచి ఆనాడు దేవతలకు అమృతం వచ్చినట్టుగా మీకు అమృతం వచ్చుగాక అనగా ఈ కష్టములు తొలగి మీకు శుభములు లభించుగాక. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు చెప్పబోయే శ్లోకం మరింత గొప్పదట. ఈ శ్లోకాన్ని మాత్రం కనీసం శనివారమైనా 7 పర్యాయములు పఠించిన వాడికి అనుకున్న పని అయిపోతుంది అంటారు. అదే త్రీన్ విక్రమాన్ ప్రక్రమతో విష్ణో రమిత తేజస యదాసీన్ మంగళం రామ తత్తే భవతు మంగళం. రామచంద్ర, పూర్వం వామనుడిగా భగవంతుడు విష్ణువు పుట్టాడు. ఆయన బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 అడుగులు అడిగాడు, ఆయన ఇచ్చాడు. అప్పుడు ఆయన విజృంభించి ముల్లోకాలు ఆక్రమించి ఈ సంపదంతా సామ్రాజ్యమంతా ఏది సమస్త లోకాలు ఆక్రమించటం వల్ల వచ్చినటువంటి రాజ్యమంతా ఇంద్రుడికి ఇచ్చాడు. ఆనాడు వామనావతారంలో విష్ణుమూర్తికి విజృంభణ వల్ల వచ్చిన మంగళం నీకొచ్చుగాక. విష్ణువులో నువ్వు కూడా విజృంభించండి, ఆవిడ భవిష్యత్తులో విజృంభించు, శత్రువుల్ని చీల్చి చెండాడి, నీ రాజ్యం తిరిగి నువ్వు పొందు. ఎంతలా దీవించాక అమ్మయ్య అనుకుని కౌగలించుకుని ఇక వెళ్ళిరా అంది. తల్లికి నమస్కరించాడు. ఇంతవరకు ఈ జరిగేవేవి సీతకి తెలియవు. ఊరికే సీతకి ఏంటంటే తెల్లారితే పట్టాభిషేకం, దానికి కావలసిన ఏర్పాట్లు అవి చేసుకోమన్నాడు తప్ప ఇంకా ఈయన సీతకి ఈ వార్త చెప్పలా. ఇప్పుడు సీతకి చెప్పి ఆమెను ఒప్పించి అడవికి వెళదామనుకుని లక్ష్మణుడు కొంతమంది పౌరులు వెంట వస్తూ ఉండగా సీత గారు ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. సీత రాముడిని చూచింది. రాముడి ముఖంలో ఏదో కొంచెం తేడా కనపడుతోంది. అంటే పట్టాభిషేకానికి ఏ అలంకారం ఉండాలో అలంకారాలు లేవు, అడవికి వెళ్ళేవాడు అలంకారాలు కనపడుతున్నాయి ఈయన దగ్గర. అందుకని అనుమానం వచ్చింది, కొంచెం భయం పొందింది. పొంది భర్త దగ్గరకు రాగానే, స్వామి మరి కాసేపట్లో పుష్యమి నక్షత్రం వచ్చేస్తుంది, పట్టాభిషిక్తుడు అవ్వాలి, పట్టాభిషేకం అనేసి ఇంకా ఇలాగే ఉన్నామే, మంగళస్థానాలేవి అలంకారాలేవి అనగానే ఆయన కొంచెం మనస్సు చిక్కబట్టుకో, మా నాన్నగారు నన్ను అడవికి వెళ్ళమన్నారు, అందువల్ల పట్టాభిషేక ముహూర్తం కాస్త వనవాస ముహూర్తంగా మారింది. ముహూర్తం అదే కానీ ముహూర్తం పట్టాభిషేకం కాస్త వనవాసాభిషేకం అయ్యింది. అక్కడికి బయలుదేరుతున్నాను, నేను అడవిలో 14 ఏళ్ళు ఉండాలి. ఈ 14 ఏళ్ళు నువ్వు ఇక్కడ ఎలా ఉంటావా అనే బెంగతో నీకు కొన్ని విషయాలు చెబుతున్నాను. సీత, ఇక మీదట భరతుడు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడు. భరతుడి భార్య అతనితో పాటు రాణిగా ఉంటుంది. అప్పుడు రాణిగా ఉన్నవాడికి నువ్వు కూడా సేవ చెయ్యి. మహారాణుల కంటే ఎక్కువగా ఉన్నత స్థాయిలో ఉండకూడదు, మహారాజ్ని కంటే ఉన్నత స్థాయిలో ఉండకూడదు. కనుక బాగా అలంకారాలు చేసుకుని కిరీటాలు పెట్టుకుని వాళ్ళ దగ్గర పదే పదే తిరుగుతూ వాళ్ళకి బాధ కలిగించకు. నువ్వు కొంచెం తక్కువ అలంకారం చేసుకో. వాళ్ళు ఏవైనా పనులు చెబితే ఆ పనులు విసుక్కోకుండా చెయ్యి. నేను ఒకప్పుడు రాముడి భార్యని లేక రాజుగారుగా కాబోయిన రాముడి భార్యని అని అహంకరించకు. ఎందుకంటే నేను ఇప్పుడు రాజుని కాదు గనక. నేను అడవికి వెళ్ళిన తర్వాత భరతుడు నిన్ను ఎంతో భక్తితో చూస్తాడు. అతని గురించి నాకు తెలుసు. అతడు మాట వరసకు కూడా నీకు అగౌరవం రానివ్వడు. కానీ ప్రభువు ప్రభువే గనక కొడుకు లాంటి వాడైన మరిదిని కూడా గౌరవించు. సతీధర్మంతో ఉండు. నీకు ఇక్కడ అన్నీ సుఖాలే, మా అమ్మని మా నాన్నని అందరినీ సేవిస్తూ ఉండు అనగానే పాపం రాముడు అడవికి వెళ్ళిపోతాడనే మాటకే ఆవిడ కుంగిపోయింది. దాంతోపాటు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఇక్కడే ఉండు, భరతుడి పాలనలో ఉండు, అంతఃపురంలో ఉండనడుగా. దాంతో ఒక క్షణం నిశ్చేష్ట్రాలైపోయింది, బొటబొట కన్నీళ్లు కార్చింది. ఆ తర్వాత ఏమంది, మహాత్మా ఎంత మాట అన్నావు, అడవికి వెళ్ళాలి నీవు అనే మాట కొంచెం బాధ కలిగించినా నేను అడవికి వెళుతున్నాను, నాతో నువ్వు వస్తావా సీత రా అంటే నేను ఎక్కువ సంతోషించేదాన్ని. నేను నీకు అర్ధాంగిని, అంటే నీ శరీరంలో సగభాగం నాది, పేరుకి నువ్వు ఒకటివి నేను ఒక దాన్ని, కానీ మనిద్దరం ఒకటే అర్ధనారీశ్వర తత్వం నంది. భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండడం ధర్మం. అందుకే భర్త అన్నవాడు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళుతుంటే భార్యని ముందు అడగాలట. ఆవిడ రానంటే అది వేరే విషయం, కానీ అసలు చెప్పబెట్టకుండా నేను పెడతాను, నువ్వు ఇంట్లో కూర్చో సీరియల్స్ చూసుకో అంటే అది ధర్మం కాదు. ఇక విధంగా మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒకసారి అడగండి, తప్పే ఉంది. సహజంగా భార్యని ముందు రమ్మని కోరాలన్నమాట. ఈ మధ్యకాలంలో అలా చేస్తున్నారు. తీర్థయాత్రకు వచ్చేవాళ్ళు చాలామంది భార్యాభర్త ఇద్దరు కలిసి వస్తున్నారు. భార్య లేకపోతే ఏం చేయలేము, లేక అనారోగ్యం వస్తే ఏం చేయలేము, ఏదైనా కొన్ని కారణాలు ఉంటే వ్యక్తిగత కారణాలు పక్కన పెట్టండి, కానీ ఆమె వస్తాను తీసుకువెళ్ళు అంటే తీసుకెళ్ళాలి. నువ్వు రమ్మని పిలవలేదు, నాకు ఈ లోకంలో పరలోకంలో సర్వకాల సర్వావస్థల్లో నీవు తప్ప మరొకడెవడు లేడు. పతియే సతికి గతి, ఇహ ప్రేత్యచనారీణాం పతిరేకో గతి సదా, యది త్వం ప్రస్థితో దుర్గం వనమధ్యైవ రాఘవ, అగ్రతస్తే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్. నేను నీతోటి అడవికి వచ్చి తీరుతాను, నేను ఒంటరిగా ఉండను, స్త్రీలకి భర్తే సమస్తం. నేను వస్తే లాభం ఏమిటి అని అడుగుతావేమో, నేను వస్తే నీకు నిజంగానే లాభం. నేను నువ్వు అడవిలో పెడుతున్నప్పుడు నీకంటే కొంచెం ముందెళ్ళి దారిలో ఉన్న కంటకములన్నీ తీసేస్తాను. అడవికి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, అడవిలో ముళ్ళు చెట్లు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రాళ్ళు ముళ్ళల్లో ఉంటాయి, ముళ్ళ చెట్ల ముళ్ళ ముళ్ళు ఉంటాయి, పల్లేరుకాయలు ఉంటాయి, చెత్తా చెదారం ఉంటాయి, అవి నీ కాళ్ళల్లో గుచ్చుకోవచ్చు కాక. అదే నేను ముందు వెళ్ళి అవి ఏరి పక్కన పారేస్తాను, అప్పుడు ఆ రూట్లో నడవడం ఎంత బాగుంటుందో. ఇలా అందుకని రాముడు లక్ష్మణుడు ఆవిడ ముందే వెళ్ళిచ్చారండి. రాముడు ముందు, ఆ తర్వాత సీత, వెనక లక్ష్మణుడు వెళ్ళారు. ఆవిడ ఏమి కుశకంటకాలు ఏర్నివ్వలేదు వాళ్ళేవి. కాబట్టి ఈ శ్లోకం వ్యర్థంగా అంది ఆవిడ. ఒకసారి కొంచెం ఆలోచించండి, నీకంటే ముందు వెడతాను, మీ మార్గం శుభ్రం చేస్తాను, ముళ్ళు తొలగిస్తాను అంది. కానీ అన్నట్టుగా జరగలేదు, ప్రయాణంలో ఆవిడ మధ్యలో పెట్టారు. అప్పుడు సీత అన్నమాట వ్యర్థమైపోలేదా అని కొందరు అడిగారు. అందుకే రామాయణం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. నీకు వెళ్ళే పనిలో అంటే నీ అవతారమును నేను సమాప్తం చేస్తాను, సరిగ్గా నీ అవతారానికి ముగింపిస్తానని దాని అంతరార్థం. అంటే ఏమిటి, నీకంటే ముందు లంకకి పోతా రావణాసురుడితో, వెళ్ళి నేనంటూ అక్కడికి వెళ్ళకపోతే నువ్వు అక్కడికి రావు, వాడిని చంపవు, తద్వారా నీ అవతారం రావణావతారం, రావణుడే పెద్ద ముళ్ళు, ఆ ముళ్ళు తొలగించడం నేను చేస్తా. ఇది ఈ శ్లోకం యొక్క అంతరార్థం. పై పై రామాయణాలకు ఎన్ని అర్థాలు చెప్పినా అసలు అర్థం ఏంటంటే, నేను ఎందుకు పుట్టాను, నువ్వు ఎందుకు పుట్టావు, లోకకంటకుడైన రావణుడిని వధించడానికి ఇక్కడ. కుశకంటకాన్ని కంటకులు ఎవరు అంటే రాక్షసులు. ఎవరెవరు వాళ్ళు, రావణుడు, కుంభకర్ణుడు, వాడితో ఉన్న అనుయాయులు, వాళ్ళు కంటకులు. ఆ కంటకులకి నువ్వు కంటకుడు అవ్వాలి. అవ్వాలంటే ముందు నేను అడుగు పెట్టాలి, నేను అడుగు పెట్టి లంకకి రావడానికి నీకు మార్గం సుగమం చేస్తాను, అప్పుడు నువ్వు లంకకు వస్తావు, నా వంకతో వాడిని చంపేస్తావు, అప్పుడు నువ్వు వచ్చిన అవతారం పూర్తవుతుంది. ఇది అంతరార్థం తప్ప, అడవిలో వెళ్ళి కనిపించే రాయి తీసి పక్కన పారేస్తూ ఉంటే అప్పుడు రాముడు వెడతాడా, అదే అంతరార్థం. ఇది అంతరార్థం చెప్పకుండా చెప్పింది. కాబట్టి నువ్వు ఈర్ష్య కోపం విడిచిపెట్టు, నన్ను తీసుకెళ్ళండి. చూసారా, ఈవిడ మాటలన్నీ కొంచెం జాగ్రత్తగా వినండి. ఈర్ష విడిచిపెట్టు, రోషం విడిచిపెట్టు, నన్ను తీసుకెళ్ళండి. రాముడికి ఈర్ష ఏమిటండి, రాముడికి రోషం ఏమిటి, నేను చెప్పినా వినిపించుకోకుండా సీత అడవిలోకి వస్తోంది, సీత అడవికి వస్తే ఆవిడ రక్షించడం కష్టం, మనం కష్టం వచ్చినప్పుడు రక్షించలేనప్పుడు మనకు అసహనం కలుగుతుంది, దాన్ని ఈర్ష అంటారు. అంటే ఏమిటి, చిన్నపిల్లలు మనతో పాటు ఈ పురాణానికి వస్తామన్నారు, తీరా మనం వాళ్ళని తీసుకొచ్చాం అనుకుందాం, నేనే ఉన్నాను, మా మనవరాలని మనవాణ్ణి తీసుకొచ్చాను అనుకుందాం, ఇంతంత పసిపాపలు వాళ్ళు, వాళ్ళ మధ్యలో క్యారం అంటారు, ఓ లేదా అటు ఇటు కొంచెం నడకొస్తే పరిగెట్టారు, పరిగెడుతుంటే నా పురాణం ఆగిపోతుంది కదా, వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం, అప్పుడు ఆగండి అనాలి. ఆ ఆగండి అనే అసహనానికి ఈర్ష అని పేరు. అందుకే మనతో పాటు వాళ్ళని ఏం చేస్తాం, తీసుకెళ్ళాం, ఒరే ఇంట్లో ఉండండి బాబు, నా పని అయ్యాక వస్తాంరా అంటారు, కానీ మీరు ఎవరన్నా డ్యూటీలకి మీ పిల్లల్ని తీసుకెళ్తున్నారా, అది ఈర్ష కాదు. అక్కడికి వాడిని తనతో తీసుకెడితే ఆఫీసుకి ఆ పనికి ఇబ్బంది కనుక ఆ పని కోసం అసహనం ప్రదర్శిస్తాట, ఈ అసహనమే ఈర్ష. ఇంక రెండోది ఏంటి, సీత నువ్వు వద్దన్నా సరే వస్తానంటుంది, వద్దంటే వస్తావేమిటి అని విసుక్కుంటున్నావా లేదా మనం అప్పుడప్పుడు, అది రోషం. ఆ రోషం నిజమైన రోషమా, నిజమైన రోషం కాదు. సీత మీద ఆయనకి ఎందుకు కోపం ఉంటుంది, సీత అంటే ఆయన ప్రాణం, సీత లేకపోతే ఒక క్షణం ఉండలేడు ఆయన. అయినా ఎందుకు కోపగిస్తున్నాడంటే, సీత అడవికి వస్తుంది, వస్తే కష్టాల పాలవుతుంది, అక్కడ నన్ను నేను రక్షించుకోవడమే కష్టం, ఆవిడని రక్షించడం ఇంకా కష్టం కదా, కాబట్టి చెబితే వినిపించుకోకుండా వస్తుందని కొంచెం కోపం ప్రదర్శిస్తాడు. నిజానికి మనలాగా అయితే మనల్ని మనం రక్షించుకోలేము, ఇతరులని రక్షించలేము, కానీ రాముడు అలా కాదు. అందుకని సీత పట్టుబడుతోంది. సీతకి తెలుసు రాముడు తనను రక్షించుకోగలడు, తన పత్నిని రక్షిస్తాడు, ఈ వంకతో దుష్ట శిక్షణ చేస్తాడని తెలుసు. అందుకని ఆవిడది మొండి పట్టుదల, ఈయనది అసహనం. ఆవిడకేమో వెళ్ళకపోతే ఏడుపు, ఈయనకి కోపం. అందుకని ఈర్ష్య రోషాలు విడిచిపెట్టి తీసుకెళ్ళాను. ఒకవేళ నువ్వు తీసుకెళ్ళకపోతే నేను ఇక్కడే ఉండి ప్రాణమైనా విడిచిపెడతాను, కానీ నేను నీతో వచ్చి తీరతాను. నేను అడవికి వచ్చినప్పుడు నీ వానప్రస్థ ధర్మములకు ఏ ఇబ్బంది కలగనవను. నువ్వు అడవిలో బ్రహ్మచర్య దీక్షతో ఉండాలి, నేను అలాగే ఉంటాను. నువ్వు నేల మీద పడుకుంటే నేను పడుకుంటాను, నువ్వు దర్భల మీద పడుకుంటే దర్భల మీద పడుకుంటాను, నువ్వు పళ్ళు తింటే పళ్ళు తింటాను, లేక దుంపలు తింటే దుంప తింటాను, అక్కడ నువ్వు ఋషులను సేవిస్తే నేను సేవిస్తాను, నీతో కలిసి అడవులలో ఉన్నటువంటి చెరువులు మొదలైనవి చూస్తాను, చక్కని కాసారాలు చూస్తాను, చెట్లు చూస్తాను, సుఖంగా ఉంటాను. నీతో గడిపితే 14 సంవత్సరాలు కూడా ఒక్క రోజులో గడిచిపోతాయి. నాకు ఒకరోజు కాదు, క్షణాల్లో గడిచిపోతాయి. ఏవం వర్ష సహస్రాణం శతం వాహం త్వయా సహ. నీతో అడవిలో ఉంటే కష్టములతో గడిపినప్పటికీ ఆ కష్టం నాకు కష్టం కాదు. నీతో అడవిలో ఉంటే 1000 ఏళ్ళు నాకు 1 ఏడు అంది ఆవిడ. దీన్ని బట్టి భార్యకి భర్త మీద ప్రేమ ఉంటే ఆయన ఎక్కడుంటే అక్కడ ఉన్నప్పుడు అది కష్టం అనిపించదట. ఇరుకింట్లో ఉండలేదటండి వీరంతా పాపం. దిక్కుమాలిన నగరాల్లో ఒక్కొక్క గదిలో కాలక్షేపం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే యాత్రలకు వచ్చినప్పుడు మాత్రం అక్కడ మేము డబ్బులు కడుతున్నాం కాబట్టి నాకు విశాలమైన గది కావాలంటాడు, కానీ వీడి ఇంటికి వస్తే బాత్రూమ్ అంత గది ఉంటుంది, అందులో పడి ఉంటాడు వీడు ఇక్కడ. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, నీతో ఉంటే నాకు 1000 ఏళ్ళు కూడా అది వనవాసంలో అనిపించదు, క్షణంలో గడిచిపోతుంది. నేను నువ్వు లేకుండా ఉండనను కానీ అని అక్కడితో ఆకల ఏడ్చింది. అప్పుడు రాముడు, సీత నీకు వనవాసం గురించి తెలియదు కాబట్టి వస్తానంటున్నావు, అడవిలో క్రూర మృగాలు ఉంటాయి, రాక్షసులుంటారు, భయంకరమైన సర్పాలుంటాయి, దోమలుంటాయి, చీమలుంటాయి, కోతులుంటాయి, నేల మీద పడుకోవాలి పైగా మనం. నేల మీద పడుకున్నప్పుడు మీద నుంచి ఏమైనా జర్రులు తేళ్ళు పాకొచ్చు, పోని అవి పాకపోయినా రాత్రిపూట విపరీతమైన చలి వస్తుంది, ఒక్కొక్కసారి ఒక్కోసారి వేడి వస్తుంది, అవి తట్టుకోవడం కష్టం. భయంకర క్రూర రాక్షసుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కష్టం. ఇక్కడేమో మంచి పిండి వంటలు తినడానికి అలవాటు పడిపోయావు, ఉద్దద్వోజనం, కట్టుపొంగలి ఇలాంటివి తింటున్నావు హాయిగా వేళకి. పిలిస్తే సేవ చేయటానికి పరిచారక స్త్రీలు కొన్ని లక్షల మంది ఉన్నారు, కానీ అక్కడ నువ్వే ఇతరులకు సేవ చేయాలి. కంద మూలాలు తినాలి, ఎండిపోయిన పళ్ళు తినాలి, ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి అప్పుడప్పుడు, దర్భలు గుచ్చుకుంటూ ఉంటాయి అప్పుడు అప్పుడు, బాధ కలుగుతూ ఉంటుంది. మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, ఉన్న నారచీరలు 2-3 వేసి పట్టుకెళ్ళి వాటిని ఉతుక్కుంటూ ఆరేసుకోవడం అదో పెద్ద పని. పైగా ఇక్కడైతే చలికాలంలో వేడి నీళ్ళు ఉంటాయి, అక్కడ వేడి నీళ్ళు ఉండవు, చన్నీళ్ళు తప్ప అప్పుడు కన్నీళ్ళు వస్తాయి. నా మాట విను అని ఎంత నచ్చ చెప్పాడు ఆయన. అప్పుడు ఆవిడ అందండి, అసలు ఇంత కఠినమైన మాట మానవమాత్రులు అనలేరు. రామా నువ్వు ఏం చేస్తావో తెలియదు, నీతో పాటు నన్ను తీసుకెళ్ళి తీరవలసిందే. ఒకవేళ నువ్వు నన్ను నీతో తీసుకెళ్ళలేదనుకో, మా నాన్నగారు ఏమంటారో తెలుసా? నాన్నగారు ఏమన్నారు నిజానికి ఈవిడే అంటుంది. అప్పుడప్పుడు మన వాళ్ళు అలా అంటారనమాట, వాడి అభిప్రాయం ఇతరుల మీద గుర్తుతారు. మానవ సహజమైన భాషే సీత కూడా వాడింది. ఒక్కొక్కప్పుడు ఏమండోయ్ ఇలా చేస్తే వాళ్ళంతా ఏమనుకుంటారు అంటారు, వాళ్ళంతా ఏమనుకోవట్లే, ఇదంతా వీడి ఉద్దేశం అది చెప్పడనమాట. పక్కవాడి మీద గింటేస్తాడనమాట, ఎవరో ఏదో అనుకుంటున్నారండి అంటాడు, ఎవరో ఏంటో చెప్పరు. అయినా లోకంలో అలాగే అంటాం మనం. ఆవిడేమంది, కింత్వా మన్యత వైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం అనృతం బత లోకోయం అజ్ఞానాద్ యద్ధి వక్ష్యతి తేజో నాస్తి పరం రామే తపతీవ దివాకరే. మా నాన్న ఏమనుకుంటాడో ముందు చెబుతాను. నేను రాముడనే ఆయనకి నా కూతుర్నిచ్చి పెళ్లి చేశాను. ఈ రాముడు తన భార్య సీతని కాపాడతాడనుకున్నాను, కానీ సీతని ఇంట్లో వదిలి ఒంటరిగా అడుగుకి వెళ్ళాడు. వీడు నిజానికి నా అల్లుడు కాదు, స్త్రీ, మగవేషం వేసుకున్న ఆడది, ఆడంగిదానికి నేను కూతుర్నిచ్చాను అనుకుంటాడు. ఎంత మాట ఉందండి అది, ఢామంది మామూలు మాట అనలే ఆవిడ. జగన్మాత సీత స్త్రీయం పురుష విగ్రహం అంది. మా నాన్నగారు నీ గురించి ఏమనుకుంటారు, రాముడు పేరుకే పురుషుడు కానీ ఆడది, ఆడదానికి మగవేషం వేస్తే ఎటువంటిదో రాముడు అలాంటివాడు, అంటే పౌరుషం లేనివాడు, స్త్రీలా భయపడతాడని అంతరార్థం. ఇంత మాట అన్నాక మొగుడు ఏమైపోతాడు? అయ్య బాబా వెంటనే తీసుకెడతాను అంటాడా? అండ అసలు నీకు పౌరుషం ఉందా? నువ్వు మగాడివేనా అని ఏ స్త్రీ అయినా ఏ భర్త దగ్గరికైనా వచ్చే మాట అన్నాక కూడా భర్త గారు నువ్వు అన్నట్టే నేను మగాడిని కాదు అని ఇంట్లో ఎలా ఊరుకుంటాడండి అంటే వాడిని ఎక్కడికో చోటకి పంపాలి. అంత మాట ఉంది ఆవిడ. దీనికి కూడా ఒక అంతరార్థం ఉంది, అది తెలియకపోతే సీతంత గొప్ప ఆవిడ, రామా నువ్వు నిజానికి మగాడివి కాదు ఆడంగివాడివి అంటుందా? దీనిలో అంతరార్థం తెలియాలంటే దేవీ భాగవతం చదవాలి లేదా బ్రహ్మాండ పురాణం చదవాలి. అందుకే పురాణములు కూడా చదివితే కానీ అర్థం తెలియదు. శ్రీరామో లలితాంబిక శ్రీకృష్ణ శ్యామలాదేవి శ్రీరామో లలితాంబిక. అమ్మవారు అయ్యవారు తేడా కాదు, ఒక గొప్ప దివ్యశక్తి ఉన్నది. ఆ శక్తి పురుష రూపంలో ఉన్నప్పుడు విష్ణువుగా ఉంటుంది, స్త్రీ రూపం ధరిస్తే అమ్మవారు అనే పేరుతో ఉంటుంది. ఆ అమ్మవారిలో లలిత అనే రూపమే రాముడు, అందుకే రాముడికి లలితకి తేడా లేదు, ఆ ఇద్దరు ఒకే రంగులో ఉంటారు. అలాగే శ్యామలాదేవి అనే పేరుతో ఉన్న అమ్మవారే కృష్ణుడు, అందుకే నువ్వు అమ్మవారివే, అమ్మైనా అయ్యనే అయ్యైనా వాసుదేవుడు తప్ప ఈ ప్రపంచంలో మరొకటి లేదని చెప్పడం. ఇంకొకటి, ఇప్పుడు నన్ను నేను నీతో తీసుకుపోమన్నాను, నువ్వు తీసుకుపోతే ప్రజలు ఏమంటారు? మా నాన్నగారిని పక్కన పెట్టు, ఆయన ఏమన్నా అంటాడు అనకపోవచ్చు. ఎందుకంటే మామగారు కాబట్టి ఎంత చెడ్డ అల్లుడు కనుక కొన్ని మాటలు అనలేదు. ఇది ఒక గొడవ వచ్చి పడింది కదా, బయట ఉన్నప్పుడు శిష్యుడు కానీ ఇంట్లోకి వచ్చాక అల్లుడు కదా, ఈ అల్లుడితోటి పెద్ద సమస్య కదా, డైరెక్ట్గా అనలేము. కాబట్టి మా నాన్నగారు అనాలనుకున్న అల్లుడివి గనక నిన్ను అనలేకపోవచ్చు. కానీ ప్రజలు ఊరుకుంటారా? ప్రజలు ఏమంటారు? ఈ రాముడు ఏదో పరాక్రమవంతుడు అనుకున్నాం, సీతను కూడా అడవిలోకి తీసుకెళ్ళడానికి భయపడ్డాడు, ఈ ఇతనికి ఏముంది పరాక్రమం, తేజస్సు లేదు అంటారు. ఇవన్నీ గ్రహించు కాబట్టి నన్ను అడవికి తీసుకెళ్ళు. నటులు తమ భార్యను ఇతరులకు అప్పచెబుతారు. నటులకు ఏమవుతుంది? ఒక ఆవిడ నటీమణి, ఇంకొక ఆయన నటుడు, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక నటుడు మధ్య మధ్యలో తన భార్యను ఇతరులకు కూడా భార్యగా ఇస్తాడు, వేషం వెయ్యాలి కనుక, అవునా? అది నటులకు చెల్లి, కానీ నువ్వు నటుడివి కాదు, నన్ను ఇతరుల దగ్గర పెట్టి వెళ్ళకూడదు. అంటే నువ్వు ఇక్కడ వదిలేసి ఎడితే నువ్వు కూడా నటుడివే, భార్యని ప్రేమిస్తున్నానని నాటకాలు ఆడుతున్నావు అంది. నాటకాలు నీ ప్రేమ అందేకంగా శైలూషయవ మాం రామ వరేభ్యో దాతుమిచ్చతి, వరేభ్యో దాతుం ఇచ్చేసి అంది. ఒక నటుడిలాగా నన్ను ఇతరుల దగ్గర వదిలిపోతావా అంది. ధర్మజ్ఞుడు విను, నన్ను తీసుకుని వెళ్ళి తీరాలి. సుడిగాలు వచ్చిన, అడవి తగలబడిన, పాములు కాటేసిన, కందమూలాలు తినవలసి వచ్చిన నేనేం బాధపడను, నీకు వ్యతిరేకంగా నడుచుకోను, నన్ను తీసుకోలేకపోతే నేను చచ్చిపోతాను అని విషం బాణం దెబ్బతిన్నటువంటి ఒకనొక ఆడయోనుగులు ఏడ్చిందిటండి ఆవిడ. ఆడయోనుగులు అప్పుడప్పుడు అడవిలో ఏం చేస్తారంటే విషం పూసిన బాణంతో కొట్టి చంపేస్తారు పాపం కొంతమంది, చర్మం కోసము ఇంకో ప్రయోజనం కోసము, లేదా అప్పుడప్పుడు ఏనుగులు పంట పొలాలు పాడు చేస్తున్నాయని వాటిని బాణంతో కొడతారట. ఆ బాణం తిన్నప్పుడు ఆడ ఏనుగు ఎంత బాధపడుతుందో పాపం, ఇప్పుడు సీత అంత బాధపడింది పాపం. అప్పుడు రాముడు దగ్గరికి తీసుకుని ప్రేమగా ఆలింగనం చేసుకుని కన్నీళ్లు తుడిచి, ఎంత మాట ఎంత మాట, ఎందుకు అంత ఏడుస్తున్నావు? నదేవి తవ దుఃఖేన స్వర్గమప్యభిరోచయే నహి మేస్తి భయం కించిత్ స్వయం భోరివ సర్వతః. నేను ఎవరికీ భయపడను, భయంతో నిన్ను తీసుకువెళ్ళటం లేదనుకుంటున్నావు నువ్వు. నిజానికి నేను భయం వల్ల కాదు, కేవలం నీ మీద ప్రేమతో తీసుకెళ్ళటం లేదు. నేను బ్రహ్మలాగా ఎవరికీ భయపడను, బ్రహ్మ కూడా అంతే, ఎవరికి భయపడ్డు నేను భయపడను. సరే అయ్యింది, ఏదో అయ్యింది, నువ్వు ఇప్పుడు నా దగ్గర కన్నీళ్లు పెట్టుకుని చాలా దుఃఖిస్తున్నావు, ఆ దుఃఖం నేను తట్టుకోలేను. నీకు దుఃఖం అయితే స్వర్గం కూడా నాకు దుఃఖమే, నువ్వు ఏడిస్తే అప్పుడు నేనే పని చేయలేను. నువ్వు నా కూడా ఉండి ఆనందంగా ఉంటే నేను అరణ్యవాస సుఖాలు కూడా స్వర్గ సుఖాల్లో భావిస్తాను. సరే వచ్చేయి, నాతో కలిసి వచ్చేయి, నీతో కలిసి ఉంటే స్వర్గం స్వర్గం, నువ్వు లేకపోతే స్వర్గం కూడా నరకమే. కాకపోతే నాతో పాటు వచ్చేటప్పుడు ఈ నగలు మొదలైనవి అన్నీ దాన ధర్మాలు చేసి రావాలందుకు ఇష్టమేనా? వెంటనే మన ఇద్దరికీ సంబంధించిన వస్తువులన్నీ అందరికీ దానం చేసి అన్నాడే. ఆవిడ చాలా సంతోషపడిపోయింది, దానికైతే నేను సిద్ధమే. అడవికి వచ్చే ముందు మన సంపదంతా దానం చేసి ఇవ్వాలన్న మొక్క నాకు ఆనందం కలిగిస్తోంది. మన వస్తువులన్నీ సిద్ధం చేయిస్తాను, నీ సంపద నా సంపద ఈ సంపదంతా మూటగట్టి దానం చేసి ఒట్టి చేతితో వెళ్ళిపోదాం అంది ఆవిడ. ఇంతవరకు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాట పక్కనే ఉండి వింటున్నాడు సోదరుడు లక్ష్మణుడు. ఆయన వచ్చాడు, ఐసర మధ్య దొరికింది సొందనుకున్నాడు ఆయన. సూది మనం ఊపే సంధిస్తే అందు నుంచి ఏనుగును దొరుకుతారట మనవాళ్ళు. దానికి ఉదాహరణ లక్ష్మణస్వామి వారు అన్నారు, రాముడు నేను కూడా అడవికి వస్తానంటే రానివ్వడేమో అని లోపలిని బెరికి అడగలేకపోతున్నాడు. పిరికితనంతో బెరుకుతో అడగడంలా రాముడు కరుకుగా ఉంటాడని. కానీ ఇప్పుడు సీతాదేవి కాళ్ళు పట్టుకోగానే వచ్చేయి అన్నాడుగా అమ్మయ్యా, అమ్మవారు పెడితే నేను వెళ్ళొచ్చు అనుకున్నాడు ఈయన. సీత ఆయనకి అంత ఉపకారం చేసేదిట, అందుకే సీత అంటే ఆయనకి ఎక్కువ ఇష్టం. రాముడి కంటే సీత అంటేనే ఎక్కువ భక్తి ఆయనకి. అసలు అమ్మని కూడా అలా చూడలేదండి, అలా చూశాడండి. అది మన సంస్కారం అంటే అన్నగారి భార్యని వదినని కన్న తల్లిలో చూసే జాతి మంది. ఇప్పుడు ఆయన అన్నగారి కాళ్ళ మీద పడిపోయాడు. అన్నయ్యా, క్రూర మృగాలతో ఉన్న అరణ్యంలోకి నువ్వు ఒంటరిగా వెళ్ళడం ఎలాగాని నా మనస్సు పీకుతున్నది. నేను కూడా నీ అనుజ్ఞ ఉంటే వస్తాను, నీకు సేవ చేస్తాను, నేను నువ్వు లేకుండా ఉండలేను, నన్ను తీసుకెళ్ళి అన్నాడు ఆయన. పాప ఈయన ముందే చెప్పాడు, కాస్త ముందు చెప్పాడు, సోదరా నువ్వు వచ్చేస్తే ఎలాగా, నువ్వు లేకపోతే మా అమ్మ ఏమైపోతుంది, ఇప్పటికే నేను అడవికి వెళ్ళిపోతున్నాను, నాతో పాటు కోడలు కూడా వెళ్ళిపోతుంది, కాబట్టి మా అమ్మ కౌసల్య రామా సీత అని ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో నువ్వు ఉన్నావు అనుకో, కన్న తల్లి కంటే మా అమ్మను నువ్వు ఎక్కువ చూస్తావన్న నమ్మకం కనుక ఇంకా బాగా చూస్తావు, కాబట్టి నా మాట విని ఇక్కడుండి అమ్మను చూసుకో. భరతుడు కౌసల్యామాతని బాగా చూస్తాడు, నీ తమ్ముడు శత్రుఘ్నుడు కూడా అంతకంటే శ్రద్ధగా చూస్తాడు అనగా, అప్పుడు మళ్ళీ ఈయన అన్నాడు, అమ్మని సీతను తీసుకెళ్తున్నావు, నన్ను కూడా కాదనకుండా తీసుకెళ్ళు. సీత లేకపోతే నీకు ఎంత దుఃఖమో, నువ్వు లేకపోతే నాకు అంతకంటే దుఃఖం. కౌసల్యకి ఇక్కడ ఏ సుఖాలకి లోటు ఉండదు, ఎందుకంటే నువ్వు చెప్పినట్టుగా భరతుడు ఉత్తముడు, భరతుడు కన్న తల్లి కంటే కౌసల్య మాత్రం బాగా చూస్తాడు. సందేహం లేదు కౌసల్యకి దశరథుడికి భరతుడు ఉన్నాడు, అక్కడ నేను నీకుంటే నేను కూడా నీకు సేవ చేసుకుంటాను, నువ్వు దేవతల్ని కూడా ఒంటి చేత్తో జయించగలవని నాకు తెలుసు, నీకు సాయం చేయటం కాదు సేవ చేయటం నా ఉద్దేశం. స్వామి నేను ధనుర్బాణాలు ధరిస్తాను, పెద్ద కత్తి ధరిస్తాను, ఒక పలుగు చిన్న గంప పుచ్చుకుంటాను, పలుగుతోటి దుంపలు తవ్వి పైకి తీస్తాను, పళ్ళు కోస్తాను, అవి గంపలో వేస్తాను, నా నెత్తి మీద పెట్టి మోసుకొస్తాను, ఆ దుంపలు మీకు పెడతాను, అప్పుడు నేను దుంప తెక్కకుండా 10 కాలాలు సుఖంగా ఉంటాను, ఆ గంప నా నెత్తి మీద ఉంచండి, మీ బాధ్యత నాది, మిమ్మల్ని సేవిస్తాను. సర్వకాల సర్వావస్థలలో పూర్వం బృహస్పతి ఇంద్రుడి దగ్గర ఉన్నట్టుగా నేను నీ కూడా ఉంటాను అనగానే ఇంకా కాదనలేదు ఆయన. సౌమిత్రి కానీ అన్నాడు, సీతని వద్దని గట్టిగా అన్నట్టుగా సౌమిత్రితో మాట అనలేదు ఆయన లక్ష్మణుడితోటి. లక్ష్మణుడు వస్తే ఆయనకి ఇష్టమే, ఆ మాత్రం ఉండాలి ఒక మనిషి. అందుకని సరే కానీ మనం అడవికి పెడుతున్నాం కనుక మనతో ఆయుధములు ఉండాలి. ఒకప్పుడు మనకి 2 కవచాలు, అక్షయ తూణీరములు, ధనుస్సులు, 2 ఖడ్గాలు, ఇవి వరుణుడు జనక మహారాజు గారి యజ్ఞంలో ఇచ్చాడు. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు మనకి ఇదివరకు చెప్పలా, అంటే రాముడు చెప్పింది నిజం కదా, చెప్పంది మరో చోట చెబుతాడు ఆయన. జనకుడు 12 రోజులు యజ్ఞం చేశాడు రాముడు వచ్చాకని చెప్పుకున్నాం కదా, ఆ 12వ రోజు యజ్ఞం పూర్తవుతున్నప్పుడు వరుణదేవుడు అందులోంచి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై భవిష్యత్తులో మీకు అవసరము, దుష్ట సంహారానికి రావణుడి లాంటి వాళ్ళని సంహరించడానికి అవసరము అని 2 అపూర్వమైన ధనుస్సులు ఇచ్చాడు, 1 రాముడికి 1 లక్ష్మణుడికి. ఎందుకంటే రావణుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఈ మానవులు తయారు చేసే ధనుస్సులు ఉపయోగపడవు, అందుకని ఈ ధనుస్సులు ఇచ్చాడు. ధనుస్సులే కాదు బాణములు కూడా కావాలి కదా, ఏదో 400, 1000 బాణాలు పట్టుకెడితే మాత్రం ఈ బాణములు ఉపయోగించాక అయిపోతాయి, అమ్ములు పొదులు బాణాలు లేకపోతే శత్రువులు ఎలా చంపుతారు, అందుకని అక్షయ తూణీరములు కూడా ఇచ్చాడు. అనగా బాణములు పెట్టుకునే 1 డబ్బా ఉంటుంది కనుక ఈ డబ్బాలు 2 ఇచ్చాట ఇద్దరికీ. ఈ ఇందులోంచి ఎన్ని బాణములు తీసినా మళ్ళీ బాణాలు 4 వస్తూనే ఉంటాయి, కేవలం 4 బాణాలు ఉంటాయి అందులో. ఓ బాణం తీస్తే మళ్ళీ 1 రెడీ, 1 తీస్తే ఇంకోటి రెడీ. అందుకే 14,000 మంది రాక్షసుల్ని టపాటప్ప బాణం వేసి కొట్టి చంపాడు ఆయన. ఓ బాణం వస్తే ఇంకోటి రెడీగా ఉంది కనుక అవి తీసుకురమ్మన్నాడు ఆయన. ఇవి కాక మంచి కత్తులు కూడా ఇచ్చాడు వరుణుడు, అవన్నీ మనతో ఉండాలి, ఎందుకంటే అన్ని వేళలా ధనుస్సుతో యుద్ధం చేయలేము, ఒక్కొక్కప్పుడు కత్తులు కూడా అవసరం. ఎలాగా అంటే భవిష్యత్తులో మనకు అరణ్యకాండంలో కబంధుడు లాంటి వాడు పట్టుకున్నప్పుడు ధనుసులు పనికిరావు కదా, అప్పుడు కత్తితో చేతులు నరకాలి. అలాంటప్పుడు కత్తులు కావాలి. అవన్నీ తీసుకురా. అవన్నీ ఎక్కడున్నాయి అంటే వశిష్ఠుడి మందిరంలో పెట్టారట. అవి ఎల్లప్పుడూ ఇంట్లో ఉంచుకోరు వాళ్ళు. అవి అత్యావశ్యక సమయంలో ఉపయోగించుకోవలసిన పవిత్ర ఆయుధాలు, దివ్యాయుధములు, వరుణ దేవుడిచ్చిన ఆయుధములు. అందుకని వాటిని పూజించాలి. అందువల్ల అటువంటి వాటిని పురోహితుల ఇళ్లలో పెట్టేవారు. ఎప్పుడన్నా ఇలాగా అత్యవసరమైనప్పుడు ఆ పురోహితుల ఇళ్లలోంచి మళ్ళీ తెచ్చుకునేవారు. ఇప్పుడు వశిష్ఠ మందిరములో ఉన్న ఆయుధములు తీసుకునిరా, మనం వనవాసానికి వెడదాం అనగానే లక్ష్మణుడు ఎంతో ఆనందపడిపోయాడు. అమ్మయ్యా, మా స్వామివారు అంగీకరించారు, తనతో రావడానికి అనుకున్నాడు. కన్ను మూసి తెరిచేలోపు ఎప్పుడు వెళ్ళాడో వశిష్ఠుడి దగ్గరికి తెచ్చేసట. అంటే ఇక రాముడితో వెళ్ళిపోవడానికి ఉత్సాహం చూపిస్తున్నవాడు ఆలస్యించేయడు, క్షణాల్లో పనిచేశాడు. కొంతమంది అంతే అలాగే అలాగే అంటారు, చచ్చిన చేయడు. ఒరే మోటార్ వేసావా, అలాగే కిందకి దిగడు. ఇంకేమిటండి, లక్ష్మణుడిని చూసి మనం నేర్చుకోవాలి. నోట్లో మాట నోట్లో ఉండగానే చెక్క చెక్క చేశాడు కాబట్టే లక్ష్మణుడు లాంటి గొప్ప తమ్ముడు నాకు దొరకడని రాముడు ఏడ్చాడండి. రాముడు ఏడ్చాడు లక్ష్మణుడి కోసం. అదంతా యుద్ధకాండలో విందురు కానీ. ఇప్పుడు వశిష్ఠ మహర్షిని, తక్కిన బ్రాహ్మణోత్తముల్ని పిలిపించు. వాళ్ళందరికీ దాన ధర్మాలు చేద్దాం. వెళ్లే ముందు కుల పురోహితులకి, పండితులకి, పేదలకి దానం చెయ్యాలి అనగానే వెంటనే లక్ష్మణుడు వాళ్ళందరినీ పిలిచాడు. అందులో ముఖ్యంగా గురుపుత్రుడు సుయజ్ఞుడు ముందొచ్చాట. వశిష్ఠుడి కొడుకులో ఒక ఆయన పేరు సుయజ్ఞుడు. వశిష్ఠుడికి 100 మంది పిల్లలు. శక్తి, సుయజ్ఞుడు, యజ్ఞుడు, మహావిజ్ఞుడు, ప్రాజ్ఞుడు, మరుకూషుడు, ఇలా మొత్తం 100 మంది ఉన్నారు. ఈ 100 మంది పేర్లు చెప్తే మొత్తం రోజంతా పురాణం దానికే అయిపోతుంది అనమాట. అంతమంది మహానుభావులు వాళ్ళు. వాళ్ళల్లో సుయజ్ఞుడు రాముడికి క్లాస్మేట్ కూడా, రాముడికి ఆత్మీయ మిత్రుడు కూడా. కుల పురోహితుడు, పురోహిత పుత్రుడు, ఆత్మీయుడు. రాముడు తక్కిన బ్రాహ్మణుల్ని దాన ధర్మాలు పుచ్చుకోవడానికి రమ్మని పిలిచాడు, కానీ సుయజ్ఞుడి దగ్గరికి పిలవల, తానే వెళ్ళాడు. సుయజ్ఞుడిని పిలవకుండా ఆయన ఇంటికి వెళ్ళాడు. అప్పటికి సుయజ్ఞుడు మధ్యాహ్న సంధ్య కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాడు. రాముడు వచ్చాడని తెలియగానే ఎదురొచ్చాట. అప్పుడు రామచంద్రుడు ఆయనకి నమస్కరించాడు, ఆయన రాముడికి నమస్కరించాడు, కూర్చోబెట్టాడు. మిత్రమా, నేను అరణ్యానికి వెడుతున్నాను, సీత లక్ష్మణుడు నాతో వస్తున్నారు. ఈ సీత నీ భార్యకి దాన ధర్మాలు చేయాలనుకున్నది, ప్రేమతో ఇవ్వాలనుకుంటున్నది. పైగా సీత దగ్గర నడుముకున్నటువంటి వడ్డాణం, కంఠాభరణం ఇవన్నీ ఆవిడ నీ భార్యకి ఇస్తోంది. వడ్డాణం అంటే మామూలు వడ్డాణం అనుకుంటారేంటి, కొంతమంది వడ్డాణం అనే పేరుతో చేతులు బంగారం పెడతారు. అందులో బంగారం వాడికి కనపడదు, వీడికి కనపడదు. నిజమే, కొన్ని చోట్ల సువర్ణ దానం చేసామన్నారు. పాపం మాతో పాటు పురోహితులు వారు వచ్చారులేండి మొన్న వచ్చిన, ఆయన్ని పిలిచి సువర్ణ దానం అన్నారట. చెయ్యిలా పెట్టాడు, చేతులు వాళ్ళు ఏదో పెట్టారు. ఏదండి అంటాడు ఈయన, చేతిలో పెట్టేవాడి అంటారు వాళ్ళు. దుర్భిణీ పెట్టి వెతకాలన్నమాట, అంటే కొట్లో కొడితే వచ్చే రథాలు చేతిలో వేస్తారు. అలా ఇవ్వకండి. పురోహితులకి మీరు ఇవ్వాలనుకుంటే కొంచెం కనపడేలా ఇవ్వండి బంగారం. పాపం పోని బంగారం లేకపోతే దాని బదులు ఇదిగో 100 తీసుకోండి అని చెప్పండి, అంతేగాని మరీ కొద్దిగా ఏం కనపడినట్టుగా పెట్టి. కాబట్టి ఆయన నిజంగా మంచి వడ్డాణం, 10 కేజీల బంగారంతో తయారు చేయబడిన అద్భుతమైన వడ్డాణం అన్నమాట. దండకడియాలు ఇవన్నిటినీ కూడా సీత మీకు ఇస్తోంది. చక్కని కొత్త దుప్పటి వెయ్యబడిన కొత్త పరుపు ఇస్తోంది. ఇంకా రత్నాలతో అలంకరించిన ఓ మంచం ఇస్తోంది, తీసుకోండి. ఇవన్నీ మీకు ఇచ్చేసినట్టే మళ్ళీ తిరిగి తీసుకో. మళ్ళీ వనవాసం అయిపోయాక సీత వచ్చి తిరిగి నా కడియం ఏది, నా వడ్డాణం ఏది అని అడగదు. కానీ ఒకటి మాత్రం మీ దగ్గర అట్టే పెడతాం, అది మళ్ళీ తీసుకుంటాం. అదేమిటది, నాగశత్రు జయో నామ మాతులోయం దదౌ మమ. నాకు చాలా ఇష్టమైన ఒక ఏనుగు ఉన్నది, మా మేనమామ ఇచ్చాడు, కౌశల్య యొక్క సోదరుడు. శత్రుంజయము అని పిలువబడే ఏనుగు ఇది, పట్టపుట్టు ఏనుగు. ఈ ఏనుగు మీద ఎక్కి మహారాజు పట్టాభిషేకానికి ముందు ఊళ్ళో ఊరేగుతాడు. ఆ ఏనుగు మాత్రం నీ దగ్గర ఉంచుతాను, మళ్ళీ నేను వచ్చాక పట్టాభిషేక సమయంలో తీసుకుంటాను. అది న్యాసం, సన్యాసం కాదు, ఉత్తి న్యాసమే. ఉంచుతాను, తీసుకుంటాను.